Punjabi Hami Gopi Jana Vallabha Girivara Dhani Yasudanandana Braja Jana श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भागवतम मधुर स्कंदम 13వ అధ్యాయం శ్లోకం సంఖ్య 29 ఏవం రాజా విదురేణానుజేన ప్రజ్ఞాచక్షుర్బోధిత అజమీడః చిత్వా స్వేషు స్నేహపాశాన్ ద్రఢిమ్నో నిశ్చక్రామ భ్రాతృసందర్శితాద్వా తాత్పర్య మరి భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపక ఆచార్య తాత్పర్యం ఆ విధముగా అజమీఢ వంశుడగు ధృతరాష్ట్రుడు అంతః పరీక్షకు సంబంధించిన జ్ఞానముచే దృఢముగా సమాధాన పడిన వాడై దృఢ సంకల్పముతో బలమైన స్నేహ పాశమును తక్షణమే త్రెంపివేసుకుని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చనుటకై శీఘ్రమే గృహమును వీడెను. భాష్యం శ్రీమద్ భాగవతపు నియమముల ప్రచారకులైన శ్రీ చైతన్య మహాప్రభు భగవానుని శుద్ధ భక్తులైన సాధువుల సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిరి. శుద్ధ భక్తుల క్షణకాల సాంగత్యముతోనైనను మనుజుడు పూర్ణత్వమును సాధించవచ్చునని ఆయన తెలిపి ఉండరి. ఈ సత్యము నా జీవితమున ప్రత్యక్షానుభవమని అంగీకరించుటకు నేను ఏమాత్రము సిగ్గు చెందుటలేదు. కొన్ని నిమిషముల మా తొలి సమాగమము ద్వారా శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారిచే నేను కరుణింపబడి ఉండనిచో శ్రీమద్ భాగవతమును ఆంగ్లములో వర్ణించు ఈ బృహత్ కార్యమును స్వీకరించుట నాకు సాధ్యపడి ఉండేది కాదు. ఆ శుభగడియలో ఆయనను కలియుట తటస్థించనిచో నేను ఒక గొప్ప పారిశ్రామికవేత్తనై ఉండేవాడినేమో గాని ముక్తి మార్గమును చనుటగాని ఆయన నిర్దేశితలో వాస్తవమైన భక్తియుక్త సేవలో నియుక్తుడగుటగాని నాకు సాధ్యపడేది కాదు. ధృతరాష్ట్రునితో విదురుని సాంగత్యము కూడా ఈ విషయమున మరి ఒక చక్కని ఉపమానమై ఉన్నది. రాజకీయములు, ఆర్థికాభివృద్ధి, స్నేహపాశముల వంటి భౌతిక బంధ వలలో సంపూర్ణముగా తగులుకొనిన ధృతరాష్ట్రుడు తాను పదవిలోనున్నంతకాలము తన ప్రణాళికలలో జయమును పొంద తీవ్రముగా యత్నించను. కాని భౌతిక కార్యములకు సంబంధించినంత వరకు ఆది నుండి అంతము వరకు అతడు విఫలత్వమునే పొందెను. అట్టి విఫల జీవనమును అతడు కలిగినప్పటికీ సాధు పురుషునకు చిహ్నము వంటి వాడైన శుద్ధ భక్తుని శక్తివంతమైన ఉపదేశముల ద్వారా ఆత్మానుభవమునందు గొప్ప జయమును సాధించగలిగెను. కనుకనే సర్వవిధ సంగమును పరిత్యజించి కేవలం సాధువులతోనే మనుజుడు సహచర్యమును పొందవలనని శాస్త్రములు నిర్దేశించున్నవి. తత్కార్యముచే భౌతిక జగపు మిథ్యాపూర్ణ స్నేహ పాశమును త్రెంచివేయగల ఆ సాధుపురుషుల ద్వారా శ్రవణము చేయుటకు మనుజునికి తగినంత అవకాశము లభించగలదు. ప్రతిదియు సత్యముగా గోచరించినను సముద్రమునందలి నురుగువలే లేదా ఆకాశమునందలి మేఘము వలె మరుక్షణమే మాయమగుట వలన ఈ భౌతిక జగము గొప్ప భ్రాంతి అయ్యున్నది. వర్షించటి కారణమున ఆకాశమునందలి మేఘము సత్యముగా గోచరించవచ్చును. ఈ వర్ష కారణమున పచ్చని వృక్షాదులు గోచరించవచ్చును. కాని అంత్యమున కాలములో మేఘములు వర్షము పచ్చని వృక్షాదులన్నీను అదృశ్యము కాగలవు. అయినప్పటికీ ఆకాశము మరియు ఆకాశమునందలి వైవిధ్యము మాత్రము శాశ్వతముగా నిలిచియుండును. అదేవిధముగా ఆకాశము వంటి పరతత్వము శాశ్వతముగా నిలిచియుండ తాత్కాలికమైన మేఘము వంటి భ్రాంతి రాకపోకల స్వభావమును కలిగియుండును. మూర్ఖులైన జీవులు తాత్కాలికమైన మేఘముచే ఆకర్షితులు కాగా బుద్ధిమంతులైన వారు వైవిధ్యపూర్ణమైన నిత్యాకాశముతోనే సంబంధమును కలిగియుందురు. నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణాయ బుద్ధాయ శ్రీమతే భక్తి కృష్ణ కృష్ణాయ బుద్ధాయ శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారి నిర్విశేషన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ విదురుడు తన బోధలు ముగించాడు. ఇక ధృతరాష్ట్రుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఇక్కడ చెప్తున్నారు. ఆ విధముగా అజమీడ వంశజుడు అజమీడ వంశానికి చెందినవాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంతః పరీక్షకు సంబంధించిన జ్ఞానము. అంతః పరీక్ష ఇది బహిరంగంగా ఏదో, అంతః పరీక్ష అంటే ఇక్కడ మనస్సుకి హృదయానికి సంబంధించింది. ఇది హృదయ గ్రంథి మాహు అంటే భాగవతంలో మరొక చోట చెప్పబడింది. ఈ కుటుంబ జీవనం ఎటువంటిదంటే హృదయ గ్రంథి, భార్య బిడ్డలు తన యొక్క వంశం ఇవన్నీ దేంతో ముడిపడిపోతాయంటే వాళ్ళతో ఉండి ఉండి హృదయంలో పూర్తిగా వాళ్ళ పట్ల ఒక తెంపలేని పాశం బంధం అనేది ఏర్పడింది అన్నమాట. అందువలన అంతః పరీక్ష ఇది. అందువలన చూడండి చాలామంది మనం అందరికీ చెప్తాం, వాళ్ళు మన కార్యక్రమానికి వస్తామని చెప్తుంటారు లేదా నేను జపం చేస్తూ ఉంటాను, కానీ ఎక్కువ మంది చేయలేరు. చాలా కొద్దిమంది మాత్రమే ముందలకు రాగలరు, కృష్ణ భక్తిలో ముందరకెళ్ళగలరు. ఎందుకని మిగతా వాళ్ళు మరి భక్తిలో ముందరకెళ్ళలేకపోతున్నారు, నియమాలు పాటించలేకపోతున్నారంటే కేవలం ఈ అంత పరీక్షలో వాళ్ళు విఫలం అవుతున్నారు. ఏదైతే సాధువుల నుంచి విన్న ఉపదేశాలు ఉన్నాయో వాళ్ళు పూర్తిగా 100% స్వీకరించలేకపోతున్నారు. ఎందువలన భౌతిక బంధాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అది అంతః పరీక్షకు సంబంధించిన జ్ఞానముచే ఇటువంటి జ్ఞానం ఎవరిచ్చారు? విదురుడిచ్చాడు. దృఢముగా సమాధాన పడినవాడై అంటే అవన్నీ కూడా సరైనవిగా అతను దృఢంగా స్వీకరించాడు ధృతరాష్ట్రుడు. దృఢ సంకల్పంతో బలమైన స్నేహపాశమును తక్షణమే త్రెంపి వేసుకుని ఎవరితోటి? భార్య, ముఖ్యంగా మిగతా అంత రాజ్యంతో, తన యొక్క రాజప్రసాదంతో. ఎందుకంటే సంతానం ఎలాగూ లేదు ధృతరాష్ట్రుడికి, ఇప్పుడు భార్య ఉంది. అదేవిధంగా తన అంటే సొంత కొడుకులు కాదు, తన యొక్క అన్న కొడుకులు, తమ్ముడు కొడుకులు ఉన్నారు పాండవులు. వాళ్ళ క్రింద వాళ్ళ ఆధ్వర్యంలోనే అతని జీవనం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా స్నేహపాశం ఉన్నాయి, అంటే నేను ఇంకా రాజుగా ఉండాలని. తన యొక్క తమ్ముడి సంతానం యొక్క ఆధ్వర్యంలో, పాండవుల ఆధ్వర్యంలో జీవిస్తున్నప్పటికీ తాను అప్పటికి కూడా ఎలా ఉంటున్నాడు? విదురుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా రాజుగా భావిస్తూ నేను ఒక రాజుని అనే భావనలో ఇంకా ఉన్నావు. కాబట్టి ఆ భావాల్ని, అవన్నింటినీ, వీళ్లతో ఉన్న సంబంధాన్ని, రాజ్యంతో ఉన్న సంబంధాన్ని అన్ని కూడా తెంపివేసి సోదరుడైన విదురుడు చెప్పిన ఉపదేశాలని మనస్ఫూర్తిగా స్వీకరించి గృహాన్ని వదిలేశాడు ధృతరాష్ట్రుడు. అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు భాష్యంలో ఏం చెప్తున్నారంటే, సాధు సాంగత్యం యొక్క ప్రాముఖ్యత, భక్తియుక్త సేవలో సాధు సాంగత్యం ఏ విధంగా అవసరం, దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది తన సొంత ఉదాహరణ గురించి కూడా చెప్తున్నారు ప్రభుపాదులు వారు. మొట్టమొదటి ప్రభుపాదులు ఏమంటున్నారంటే, చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవత భాగవతపు నియమముల ప్రచారకులైన శ్రీ చైతన్య మహాప్రభువు భగవాన్ శుద్ధ భక్తులైన సాధువుల సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఏ విధంగా చెప్పారు? ఎవరైతే సాధకులు ఉంటారో, అంటే భక్తి చేయాలి, శుద్ధభక్తి చేయాలనుకుంటారో, శుద్ధభక్తులు అవ్వాలని అనుకుంటారో, వాళ్ళకి చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవలో ఉన్న అంగాలైన, ముఖ్యంగా 64 అంగాలు ఉన్నాయి, వాటిలో 5 ప్రముఖమైనవిగా చెప్పారు. ఈ 5 తప్పనిసరిగా ఎవరైతే ఈ ఉద్యమంలో ఉంటారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా 5 ఈ అంగాలని, భక్తియుక్త సేవలో ఉన్న అంగాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉండాలి, వాటిలో నిమగ్నం అవ్వాలి అని చెప్తున్నారు. 5 ఏమిటి? ఏమిటి 5 అంగాలు? హరే కృష్ణ మహామంత్రం జపించడం, అన్నిటికంటే సాధువుల యొక్క వైష్ణవ సాంగత్యం, సాంగత్యంలో వాళ్ళకి సేవ చేస్తూ ఉండడం, హరే కృష్ణ మహామంత్రం జపించడం, వైష్ణవ సాంగత్యం, శ్రీ విగ్రహారాధన, భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించడం, 4 వైష్ణవుల నుండి శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం, 5 ధామవాసం. ఈ 5 ముఖ్యమైనవిగా చెప్తున్నారు. ఈ 5 కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే సాధువుల సాంగత్యం. ఈ 5 ముఖ్యమైనది ఏంటి? సాధు సాంగత్యం. అంటే ఇంకొక విధంగా చూస్తే ముఖ్యమైనది హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం జపించడం. కానీ ఆ హరే కృష్ణ మహామంత్రం జపించడం కూడా ముఖ్యమైందే, కానీ మనకు సాధు సాంగత్యం లేకపోతే అది కూడా రాదు. మనకు సాధువులు, మనం సాధువుల్ని, సాధారణమైన వ్యక్తులు ఎవరైనా నేరుగా వాళ్ళు హరే కృష్ణ జపించమని ఎవరైనా ఒకసారి చెప్తే జపించలేరు, లేదా ఏదో పేపర్లోనో పుస్తకంలో చదివి చేయలేరు. మరి ఏమిటి వాళ్ళు చేయడానికి తోడ్పడేది, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి వాళ్ళు నామం చేయడానికంటే? సాంగత్యం ద్వారా. అందుకే సాధు సాంగత్యం 5 కూడా ముఖ్యమైనది. సాంగత్యంలో మనం ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి. సాంగత్యంలో మొట్టమొదటి చేసేది సంకీర్తన కాదు, సాంగత్యం తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తాం? శ్రవణం చేస్తాం. ఎందుకని? వాళ్ళు చెప్తారు హరినామం యొక్క గొప్పతనం, హరినామం ఏమిటి, ఎందుకు ఈ మంత్రం జపించాలి, ఎందుకు మనం భక్తి చేయాలి, అన్నీ కూడా చెప్తారు. కాబట్టి మొట్టమొదట మనం శ్రవణం చేయాలి. అంటే మొట్టమొదటి సాధు సాంగత్యం, సాధువుల దగ్గరికి వెళ్తాం. 2 5 ఉంది. ఏంటి? భాగవత శ్రవణం. అందుకే ఇక్కడ చెప్తున్నారు భాగవత నియమాలను ప్రచారకులైన చైతన్య మహాప్రభు అని. ఈ ఉద్యమంలో ముఖ్యంగా మనం ఏమి ప్రచారం చేయాలంటే భాగవతం యొక్క నియమాలను. భాగవతం యొక్క నియమం ఏంటి? పూర్తిగా కృష్ణుడికి శరణాగతులు అవడమే భాగవతం యొక్క నియమం. ఇక ఎటువంటి భౌతిక బంధం అనేది లేకుండా పూర్తిగా కృష్ణుడితోటి మాత్రమే బంధం ఉండడమే భాగవతం యొక్క నియమం. భాగవతంలో ఏముంటుంది? ప్రతి అధ్యాయంలో కూడా ఒక్కొక్క భక్తుడు కానీ, లేదా ఒక సాధారణ వ్యక్తి భక్తుడయ్యే సాధకుడు కానీ, వాళ్ళు ఏ విధంగా భౌతిక బంధాలను అన్ని వదిలేసి తన యొక్క సంబంధాన్ని కృష్ణుడితోటి ఏర్పాటు చేసుకున్నారు పూర్తిగా. అనేక మంది రాజులు, ఋషులు, భక్తుల యొక్క కథలు మనకి భాగవతంలో గోచరిస్తాయి. వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు కృష్ణుడితో సంబంధాన్ని అనేది మనం చూడొచ్చు. అదే భాగవతం యొక్క నియమం, అదే సాధువుల సాంగత్యంలో మనకి అర్థమయ్యేది. వాళ్ళు అదే ప్రచారం చేస్తారు. వాళ్లే నిజమైన సాధువులు. వాళ్లే సాధువులు అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, వైష్ణవులే సాధువులు, సాధువులే వైష్ణవులు. ఈ వైష్ణవులు కాని వాళ్ళందరూ కూడా నిజమైన సాధువులు కాదు. ఎందుకని నిజమైన సాధువులు కాదు? భాగవతమే చెప్తుంది. అవన్నీ కూడా కైటవ ధర్మాలు. మిగతా వాళ్ళందరూ సాధువుల వేషంలో ఏదైతే చెప్తారో, అంటే వాళ్ళు శాస్త్రంలోనే చెప్తారు, కానీ అవన్నీ కూడా ఆత్మకి తృప్తినిచ్చేవి కాదు, ఆత్మ యొక్క నిజమైన స్థితిలో ఉంచేవి కాదు. ఆ ఉపదేశాలన్నీ కూడా రకరకాల యోగ, ధ్యాన, కర్మ అన్ని చెప్తుంటారు, కానీ అవన్నీ ఆత్మ తన యొక్క సహజమైన స్థితిలో ఉండి, అంటే ఉండి చేసే పనులు కాదనమాట. అవన్నీ సహజమైన స్థితిలో ఉండి చేసేవేంటి? ఆత్మ సహజమైన స్థితిలో కృష్ణ భక్తి మాత్రమే, కృష్ణుడికి కృష్ణుని సేవించడం మాత్రమే ఆత్మ సహజమైన స్థితిలో ఉండి చేసేవి. కాబట్టి వీళ్లే నిజమైన సాధువులు. మరి మిగతా వాళ్ళందరూ కైటవ సాధువులు, అంటే మోసపూరితమైన సాధువులు భాగవతం దృష్టిలో. ఎందుకని మనం ఇప్పుడు భాగవతం చర్చిస్తున్నాం, చైతన్య మహాప్రభు భాగవతం వినమంటున్నారు. భాగవత అంటే భాగవత స్థానే, అంటే భాగవతాన్ని భాగవతుడి దగ్గరనే వినాలి. అవైష్ణవ ముఖోద్గీర్ణం పూత హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్ట పయోదయధ. వైష్ణవులు కాని వాళ్ళ దగ్గర నుంచి హరికథ ఎంత విన్నా అది ఎటువంటిదంటే పాము దాగిన పాలు లాంటిది అనమాట, విషంతో కూడుకుని ఉంటుంది. అటువంటి విషంతో కూడిన పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళు మరణిస్తారు వెంటనే. అదేవిధంగా వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నత అనేది పూర్తిగా నాశనం అవుతుంది ఎవరైతే అవైష్ణవుల దగ్గర నుంచి వింటారో. నాశనం అవడమే కాకుండా వాళ్ళు నరకం పాలవుతారు. కాబట్టి ఇక్కడ వైష్ణవుల యొక్క సాంగత్యం, సాధువుల యొక్క సాంగత్యం చాలా ముఖ్యమైనది. ప్రభుపదలో చెప్తున్నారు, నేను కానీ మా గురువు గారితో కలిసి ఉండకపోతే నేను పెద్ద పారిశ్రామికవేత్తనై ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు ఈ ముక్తి మార్గంలో ఉండి ఈ భాగవతాన్ని ఆంగ్లంలో దీనికి భాష్యం రాసే స్థితిలో నేను ఉండేవాడిని కాదు అని. అంటే ఆయన ఇక్కడ ఏమి, ఆయన భావన ఎలా ఉందంటే కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన కానీ లేకపోతే నేను ఎక్కడుండేవాడిని, ఆయన యొక్క సాంగత్యం నాకు లభించకపోతే నేను ఏం చేస్తూ ఉండేవాడిని అని అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు కూడా ప్రభుపాదుల వారి యొక్క కృప, ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు, లేదా మనకి ఎవరైతే భక్తులు అంటే ప్రచారం చేసి మనల్ని కృష్ణ భక్తిలోకి వచ్చే విధంగా చేశారో, వాళ్ల పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం అనేది ఉండాలి. అంటే వాళ్ళకి రోజు పూజ చేయకపోవచ్చు, కానీ కృతజ్ఞత భావం అనేది ఎప్పుడు మనలో ఉండాలి. కృతజ్ఞత భావం అనేది ఎప్పుడైతే లోపిస్తుందో పూర్తిగా మనం అప్పుడు లోపించిందంటే పూర్తిగా మనం ఏదైతే చేస్తున్నామో భక్తియుక్త సేవ, దాని నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాం కృతజ్ఞత భావం లోపిస్తే. ఎందుకని మనం అనుకునే అవకాశం ఉంది, ఏముంది మొట్టమొదట్లో అతను చెప్పాడు నేను వచ్చాను, ఇప్పుడు నేను ఇంకా అతని కంటే బాగా చేస్తున్నాను, అతని కంటే ఎక్కువ చేస్తున్నాను, నాకు తిరుగులేదు, నేను బాగా భక్తి చేస్తున్నాను, నిన్ను మా ఇంకేమీ చేయలేదు, నేను పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొందాను, లేదా నామం చేస్తున్నాను, నాలుగు నియమాలు పాటిస్తున్నాను అని ఎవరి అంటే ప్రభుపాద ముఖ్యంగా ప్రభుపాదులు వారు లేదా ఆచార్యులు వాళ్ల పట్ల కృతజ్ఞత అనేది లేకపోయినట్లయితే మనం భక్తి చేయడం కష్టం. భక్తిలో పురోగతి అనేది ఆగిపోతుంది, ఇంకా ఎక్కువ శాతం పతితులం అయ్యే అవకాశం ఉంది భక్తి నుండి. కృతజ్ఞత భావం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే కృతజ్ఞత భావం లోపిస్తుందో మనం భక్తి చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా పురోగతి ముందలకెళ్ళడం అనేది ఉండదు. బహిరంగంగా అంటే బయటికి చూడడానికి అతను కూడా నామం చేస్తున్నాడు భక్తి చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. నిజానికి ప్రభుపాదుల వారు ఆచార్యులు అంటే ఆయన వచ్చిన కార్యం ఏంటంటే ప్రచారం చేయడం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కలవడం అనేది కృష్ణుడి ఏర్పాటు, అంతేగాని ప్రభుపాదుల వారు బద్ధజీవుడు కాదు. కానీ మన విషయంలో మనం బద్ధజీవులు, మనకి ఏదైతే సాంగత్యం వస్తుందో భక్తుల ద్వారా అదంతా కూడా దాని పట్ల మనం కృతజ్ఞత ఉండాలి. అంటే ఆచార్యుడైన ప్రభుపాదుల వారికి అంత కృతజ్ఞత ప్రదర్శిస్తున్నారు, ఆయన లేకపోతే నేను ఎక్కడుండేవాడిని. మరి మనం ఇంకెంత కృతజ్ఞత ఉండాలి మనం పొందిన దాన్ని అంటే దాని పట్ల, ఆచార్యుల పట్ల, ప్రభుపాదుల వారి పట్ల, భక్తుల పట్ల. సాధు సంఘ సర్వశాస్త్రకయ, అంటే సర్వశాస్త్రాల్లో అన్నింటిలో కూడా చెప్తుంది సాధు సంఘం చాలా ముఖ్యమైనది. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ, అంటే లవమాత్ర సాధు సంఘం ఉంటే సర్వసిద్ధి లభిస్తుంది. ఉదాహరణకు ప్రభుపాదుల వారి విషయంలోనే కొద్ది సమయం వాళ్ళు కలిశారు, అది విన్న ప్రభుపాదుల వారు అది విని ఎవరైతే బుద్ధి కుశలత కలిగి ఉంటారు అంటే చురుకైన బుద్ధి, అదేవిధంగా ఏమంటారు విశాలమైన హృదయం, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా అంగీకరించగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వింటారో వాళ్ళ హృదయం వెంటనే మారిపోతుంది శుద్ధ భక్తులను కలిసినప్పుడు. అలా కాకుండా విశాలమైన హృదయం లేకుండా వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు అంగీకరించకుండా, ఏంటి మనం ఇప్పుడు భౌతిక సంసారంలో దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం విఫలం అవుతూనే ఉన్నాం, ఇక్కడ సుఖం లేదు అని వాళ్ళు చెప్తుంటారు. కానీ మనం దాన్ని అంగీకరించాం, ఇక్కడ సుఖం ఉంది, నేను సరిగ్గా చేయడం లేదు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ సాధువు చెప్పేది స్వీకరించలేడు. కానీ ఎవరైతే నిజమైన బుద్ధి కలిగి ఉంటాడో, విశాలమైన హృదయం కలిగి ఉంటాడు, వాడు వెంటనే అర్థం చేసుకోగలడు, వెంటనే దాన్ని స్వీకరించగలడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఇక్కడ ఏం చేశాడు, కొంచెం ఆలోచించాడు, అర్థమైంది అతనికి ఏమిటని, నేను చేస్తుంది ఇప్పుడు చేస్తుంది అనవసరమైన సమయాన్ని వృధా చేస్తున్నాను, ఏదైతే విదురుడు చెప్పాడో ఇది నిజం కాబట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమే సరైంది అని చెప్తున్నాడు అని అనుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆ విశ్వాసంతో గృహాన్ని వదిలేశాడు. ఇంకా ఇక్కడ చూడండి, కనుకనే సర్వవిధ సంగమును పరిత్యజించి కేవలము సాధువులతోనే మనుజుడు సహచర్యమును పొందవలనని శాస్త్రమును నిర్దేశించున్నవి. తత్కార్యముచే భౌతిక జగపు మిథ్యాపూర్ణ స్నేహ పాశము తెంచివేయగల ఆ సాధు పురుషుల ద్వారా శ్రవణము చేయుటకు మనుజునికి తగినంత అవకాశం లభింపగలదు. ఇది చాలా ముఖ్యం. ఏమిటి? సర్వవిధ సంఘ పరిత్యాగం, భౌతిక సంసారంలో భౌతికమైన జీవులు, భౌతికమైన వ్యక్తుల సంఘం పరిత్యజించడం, వదిలివేయాలి. కొంచెం కొంచెంగా పూర్తిగా పరిత్యజించమంటున్నారు, వదిలేయండి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? ఆ విధంగా వదిలేయడం ద్వారానే సాధువులతో కలిసే అవకాశం, వాళ్ళ దగ్గర శ్రవణం చేసే అవకాశం. మనం వాళ్ళని వదిలేయకుండా ఉంటే, వాళ్ళతో ఉంటే ఎప్పుడు సాధువుల నుంచి వింటాం మనం? వినే అవకాశం లేదు. చాణక్యుడు కూడా చెప్తున్నాడు, ఏం త్యజ దుర్జన సంసర్గం, దుర్జనుల యొక్క సాంగత్యాన్ని త్యజించండి, పూర్తిగా పరిత్యజించండి. భజ సాధు సమాగమం అంటే భజించండి, ఎవరు సాధువుల యొక్క సాంగత్యంలో భజించండి, హరినామం కీర్తించండి, భగవంతుణ్ణి కీర్తించండి అని చెప్తున్నాడు. త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురుపుణ్య మహోరాత్రం. రెయిన్బౌల్ ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామం కీర్తన చేస్తూ ఈ విధంగా భక్తి సుకృతిని, భక్తి పుణ్యాన్ని పెంచుకోవాలి. స్మరణిత్యం అనిత్యత, ఇది మనం ముందర చెప్పుకున్నాం. ప్రతిరోజు ఈ భౌతిక సంసారం అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా నిత్యం అనిత్యత, ఇది శాశ్వతమైనది కాదు. ప్రతిరోజు మనం ఇది స్మరించాలి. మన యొక్క శరీరమే శాశ్వతం కాదు, మన యొక్క బంధువులు, మన యొక్క భార్య బిడ్డలు, మన యొక్క సంపద ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా ఎలా వచ్చింది? ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి? ఆకాశం మేఘాలు ఉదాహరణ. ఆకాశం కృష్ణుడు, ఆధ్యాత్మిక ప్రపంచం. ఆకాశంలో వైవిధ్యం, అనేక గ్రహాలున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అనేక వైకుంఠ లోకాలున్నాయి. అక్కడ రకరకాల లీలలు జరుగుతున్నాయి భగవంతు. అది శాశ్వతమైంది, ఆకాశం శాశ్వతంగా. అంటే ఇక్కడ మనం భౌతిక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆకాశం ఎప్పుడు అలానే ఉంటుంది, మార్పు ఉండదు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు కృష్ణుడు, కృష్ణుడి యొక్క లోకాలు ఎప్పుడు కూడా మార్పు లేకుండా ఉంటాయి. కానీ తాత్కాలికంగా వచ్చేదేంటి? వర్షపు మేఘం వస్తుంది. ఇక్కడ అదేవిధంగా వర్షపు మేఘం, మేఘం వలన చెట్లు పళ్ళు పూలు ఇవ్వడం మనం చూస్తాం. మనం వీటికి ఆకర్షితులం అవుతాం. నిజమైనది ఇది ఏంటి? ఆకాశం. ఆకాశమే వీటన్నిటికీ మూలం. దానికి ఆకర్షితులు అవ్వకుండా ఏదైతే కృష్ణుడు సృష్టించిన భౌతిక సంసారంలో ఉన్న విషయాల పట్ల ఆకర్షితులం అవుతున్నాం. తెలివైన వాడు ఏం చేస్తాడు? బుద్ధిమంతులైన వారు వైవిధ్యపూర్ణమైన నిత్యాకాశముతోనే సంబంధంను కలిగి ఉందరు. నిజంగా తెలియగలిగిన వాడు ఏం చేస్తాడు? నిత్యమైన ఆకాశంతో సంబంధం కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ నిత్యమైన కృష్ణుడితోటి, కృష్ణుడి యొక్క భక్తులతోటి, ఆయన యొక్క ధామంతో సంబంధాన్ని కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. దానికోసమే తన యొక్క సాధన అనేది చేస్తాడు. ఇంకా ఇక్కడ సముద్రమునందలి నురుగవలే, రెండు ఉదాహరణలు చెప్తున్నారు. సముద్రంలో ఉండే నురుగ లేదా ఆకాశంలో ఉండే మేఘం. ఆకాశంలో ఉండే మేఘం గురించి, సముద్రంలో ఉండే నురగ అంటే ఈ నురగ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి తిరిగి మళ్ళీ ఆకాశంలోకే నురగ నీళ్ళలో కలిసిపోతుంది. అదేవిధంగా ఆకాశంలో వచ్చే మేఘాలు తాత్కాలికంగా ఉంటాయి. నురగ కూడా చాలా తాత్కాలికం, అక్కడ ఉండే బుడగలన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. అదేవిధంగా మనకున్న శరీరం, మనకున్న బంధువులు ఇవన్నీ కూడా తాత్కాలికం, చాలా అనంతమైన కాలంతో పోలిస్తే చాలా క్షణికం అన్నమాట ఇవన్నీ. కానీ మనం అవే శాశ్వతమైన వాటిగా భావించి సాధువుల యొక్క సాంగత్యాన్ని వదిలేస్తాం. నేను, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, భార్య బిడ్డలు వీళ్ళందరినీ చూసుకోవాలి, నా ఊరికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలని భ్రమకి గురవుతూ ఉంటాడు బద్ధజీవుడు. అది ఇక్కడ చెప్తున్నారు. నిజానికి చెప్పాలంటే భాగవతం ఎవరైతే శ్రవణం చేస్తారో ప్రతినిత్యం, నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి, నిష్ఠతో కూడిన భక్తి వస్తుంది వాళ్ళకి. శ్రవణం చేయకపోయినా కనీసం రోజు ఎవరైతే పఠిస్తుంటారో భాగవతాన్ని, అంటే దాని అర్థం తెలుసుకుంటూ, ఊరికే శ్లోకాలు వల్లిస్తే సరిపోదు. చాలామంది భగవద్గీత కూడా చదువుతారు, అలాగే శ్లోకాలు చదివితే పెద్ద ఉపయోగం లేదు. దాని అర్థం తెలుసుకొని వినడం ఇంకా ముఖ్యమైనది. కనీసం వినలేకపోయినా దాని అర్థం భాషంతో ఎవరైతే నిత్యం చేస్తారో వాళ్ళలో నిష్ఠతో కూడిన భక్తి ఏర్పడుతుంది. వాళ్ళలో నిజమైన జనైతి ఆసు వైరాగ్యం, నిజమైన వైరాగ్యం అనేది వస్తుంది. ఎవరిలో ఎవరైతే నిత్యం భాగవతాన్ని శ్రవణం చేస్తారో, అదేవిధంగా కనీసం అవకాశం లేని వాళ్ళు పఠిస్తుంటారో దాని యొక్క అర్థంతో సహా, వాళ్ళలో నిజమైన వైరాగ్యం వస్తుంది. ఈ అనర్థాల నుంచి బయటపడగలరు భక్తులు, సాధకులు. వాళ్ళు నిష్ఠాభక్తి ఏంటి, ఆదో శ్రద్ధ, సాధుసంగ భజన క్రియ, అనర్థ నివృత్తి, తదో నిష్ఠ, తర్వాత అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ వస్తుంది. ఆ స్థితికి వాళ్ళు చేరుకోగలరు. వెంటనే ఒకరోజు చదివితే రెండు రోజులు కాదు, ఎప్పుడు ప్రతినిత్యం సేవ చేస్తూ ఉంటారో. ముఖ్యంగా రెండు విధాలుగా, ఒకటి శ్రవణం చేయడం, రెండోది వైష్ణవులకి నేరుగా సేవ చేయడం. ఇది కూడా ముఖ్యం. కేవలం శ్రవణం చేసి వదిలేస్తే భక్తులు ముందరకెళ్ళలేరు, నిష్ఠ రాదు. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా వాళ్ళ యొక్క గురువు గారికి సేవ చేశారు. ఏ విధంగా? ఆయన ఇచ్చిన ఉపదేశాలను పాటించడం ద్వారా, ముఖ్యమైన సేవ. రెండవది నేరుగా వాళ్ళ యొక్క శరీరానికి సేవ చేయడం. వైష్ణవ సేవ రెండు రకాలు, వపు సేవ, వాణి సేవ. కాబట్టి వైష్ణవుల యొక్క సాంగత్యం, సాధువుల సాంగత్యం చాలా ముఖ్యమైనది. దానివల్లనే పూర్తి సిద్ధి. అది లేకుండా మనం ఎంత సాధించినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, పండితుడైన, ద్వివేది, చతుర్వేది, నాలుగు వేదాలు వచ్చినా ఉపయోగం లేదు. సాధువుల సాంగత్యం లేకుండా నాలుగు వేదాలు, ఎదుర్వేదం, ఆ వేదం, ఈ వేదం, సామవేదం, స్మార్తం, ఎన్ని నేర్చుకోవచ్చు, ఉపయోగమే లేదు. దానివల్ల ఉపయోగం చాలా క్షణికమైంది. ఎందుకని? అవన్నీ చదివినా మనం కృష్ణుడు, భగవంతుడు, కృష్ణుడికి శరణాగతి పొందడం జీవిత లక్ష్యం అని తెలుసుకోలేకపోయినప్పుడు ఎన్ని వేదాలు చదివినా శ్రమ ఏ వహి, కేవలం కేవలం శ్రమ మాత్రం. అదంతా చివరికి భౌతికంగానే మిగిలిపోతుంది. ఎందుకని? దాన్ని ఉపయోగించి మనం ఏ విధంగా మనం జీవించాలి అది తెలుసుకొని పండితులకు ఎలా చలామణి ఇవ్వాలి అనేది మాత్రం ఆలోచిస్తాం. కానీ కృష్ణుడికి శరణాగతి పొందాలని తెలియదు. అది కేవలం సాధుల యొక్క సాంగత్యంలో మాత్రమే అది అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి చక్కటి ఉదాహరణ, చాలామంది భాగవతం కానీ భగవద్గీత కానీ సొంతగా చదువుతారు, కానీ కృష్ణుడి శరణాగతి పొందాలనే నిర్ణయానికి అదే మన జీవిత లక్ష్యం అనేది ఎవరో ఒకరికి మాత్రమే అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు సాధారణంగా. ఆ ఒక్కళ్ళు కూడా ఎందుకు అర్థమవుతుందంటే, ఏదో పూర్వజన్మలు వాళ్ళు భక్తులకు సేవ చేసి ఉండడం వలన అది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, కానీ లేదంటే వాళ్ళకి కూడా అర్థం కాదు. అంటే సాధు సాంగత్యం లేనిదే మనం కృష్ణుని చేరుకోవడం, కృష్ణుడే లక్ష్యం అని తెలుసుకోవడం అసంభవం, అసంభవం అంతే. ఇంక అందులో ఏమి సందేహం లేదు. మనం అనేక ఉదాహరణలు చూడవచ్చు. నారదుల వారు కూడా భక్తి వేదాంతులను కలవడం, ఆ విధంగా గొప్ప భక్తుడు అవ్వడం, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే ఉద్ధరించబడ్డారు. అఫ్కోర్స్ అదంతా భగవంతుడి యొక్క ఏర్పాటు, అది మనకి తెలియజేయడం కోసం. కానీ మనం దాని నుంచి నేర్చుకునేది ఏంటంటే, భక్తుల సాంగత్యం లేనిది మనం ఏమీ చేయలేము. ఇంకా ఆ సాంగత్యం ఎవరైతే పొందుతారో అందరూ కూడాను కృతజ్ఞత భావం మనం అందరికీ ఉండాలి వాళ్ళ పట్ల. ఆ కృతజ్ఞత భావం లోపించినా కూడా భక్తి చేసే భక్తి అంతా కూడా చివరికి భౌతికంగా తయారవుతుంది. ఏంటి, ఒక పుణ్యం అంటే భౌతికమైన పుణ్యంగా మారిపోతుంది అన్నమాట. మంచి కార్యం మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి. అందువల్లనే శుద్ధ భక్తులు ఏమనుకుంటారంటే, ఎవరైతే వాళ్ళ గురువులు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నా యొక్క ఆచార్యుడికి, నా గురువుకి రుణపడి ఉంటాను. ఎందుకని? భౌతిక సంసారం నుంచి బయటికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించాడు ఎవరు, ఆచార్యుడు. కాబట్టి ఆయనకి శాశ్వతంగా రుణపని ఉంటాను కనుక అతను ఏమనుకుంటాడు, నాకు నిత్యమైన యజమాని ఎవరంటే నా గురువు అనే భావిస్తాడు. అతను ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళినా కూడా అక్కడ కూడా గురువు గురువే. కానీ మాయావాదులు అలా కాదు, గురువు కొంతకాలం అనమాట. ఇతను కూడా భగవంతుడు అయిపోతే, ఆ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని పొందితే ఇతను కూడా గురువుతో సమానం అయిపోతాడు. కానీ వైష్ణవులు ఎప్పుడూ అలా అనుకోరు. ఎప్పుడైతే అలా అనుకున్నారో వాడు వెంటనే పతితుడు అయిపోతాడు, వెంటనే తిరిగి బద్ధజీవుడిగా మారిపోతాడు. అదనమాట. ఇది చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవనంలో. అంటే శుద్ధ భక్తిని పొందడం కోసం, కృష్ణ ప్రేమని పొందాలంటే ఇది చాలా అవసరం. ఇది నిజానికి చెప్పాలంటే రహస్యం ఆధ్యాత్మిక పురోగతి. ఇప్పుడు కూడా తన యొక్క గురువు ఇచ్చిన ఉపదేశాలను స్మరిస్తూ దానికోసమే, అతని యొక్క ఆనందం కోసమే పరితపిస్తూ ఉండే సాధకుడు మాత్రమే కృష్ణ ప్రేమని పొందగలడు, మిగతా ఎవరు పొందలేరు. ఎందుకని అతని జీవితంలో ఇంక వేరే ఉద్దేశం, అతనికి ఆశయం ఇంకేం లేదు, కేవలం ఆధ్యాత్మిక గురువుని తృప్తిపరచడం, ఆయన ఉపదేశాన్ని ఆయన ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడమే ఇక శిష్యుడి కర్తవ్యం. అది చేస్తే చాలు అన్నమాట. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై.